ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। परम पूज्यులు साक्षात् భగవస్వరూపులైన గురుదేవుని పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు అర్పిస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాభక్తాయ నమః। అన్నిటికన్నా ఫాస్ట్గా వెళ్ళేది ఏంటి అంటే కాలం। అప్పుడే 5వ రోజులోకి వచ్చేసాం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంత ఫాస్ట్గా జరిగిపోయింది। అరుంధతి అక్కయ్య చెప్పినట్టు 4 రోజులు లయమైపోయినాయి, 5వ రోజులోకి వచ్చేసాం। ఈ 4 రోజుల్లో ఈ సత్సంగ బ్రహ్మసభ సత్సంగ సమావేశాల్లో ఎంత సారాన్ని మనం ఒడిసి పట్టుకున్నాం, ఒక బిందువునైనా మనం ఒడిసి పట్టుకున్నామా అనిపిస్తుందన్నమాట। ఎన్ని రకాలుగా ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తున్నారని, నా వరకైతే నేను సత్సంగాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాను, అంత అనుభూతి పొందుతున్నాను, అలా వస్తుందన్నమాట। ఎటువంటి విషయాలు వస్తున్నాయి ఒక్కొక్క దగ్గర నుంచి। ఈరోజు 5వ రోజు అన్నాం, 5 నెంబర్కు న్యూమరాలజీ ప్రకారం కూడా చాలా విశేషత ఉంది। 5 చాలా విచిత్రమైన నెంబర్, చాలా విశేషమైన నెంబర్ అది, ఎందుకంటే పైన 4 కింద 4 నెంబర్లు ఉంటాయి, మధ్యలో ఉంటుంది, అన్నిటికీ సమంగా ఉంటుంది అన్నమాట। మనం కానీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని రాసినట్లయితే 5 మధ్యలో ఉంటుంది, ఆ మిగతా 1, 2, 3, 4, 6, 7, 8, 9 మీరు ఎటు తిప్పినా ఇది మధ్యలోనే ఉంటుంది 5 నెంబర్. అంటే అన్ని నెంబర్లతో కూడా అది సుఖంగా ఉంటుందన్నమాట, అంటే స్నేహంగా ఒక కలిసిపోయి ఉంటుందన్నమాట। న్యూమరాలజీ ప్రకారం చాలా చెప్తారు కానీ ఇవన్నీ అనవసరం మనకి, కానీ ఇక్కడ 5 ఎందుకు ఆ నెంబరు అంటే, ఇందాక మనం అమ్మవారి నామాల్లో కూడా ఉంది కదా పంచసంఖ్యోపచారిణి అని, పంచసంఖ్య అంటే క్యా అంటే తెలుసుకోవటం, తెలుసుకున్నది లేకపోతే గుర్తించేది అనే ఒక అర్థం ఉంది, సంఖ్య అంటే విశేషంగా తెలుసుకునేది అన్నమాట। సంఖ్యోపచారిణి అంటే మనకి ఏది చూసినా 5గా ఉంటాయి, పంచేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, పంచ ఆకాశాలు, పంచబ్రహ్మాలు, ఇవాళ అన్నీ పంచ అంటే ఇంకొక విశేష అర్థం కూడా ఉంది, అశోకన్నయ్య గారు చెప్తుండేవారు పంచ అంటే విశాలము అని అర్థం, విశాలము విశేషమైనది, అందుకే వారు ఆదిశంకర భగవత్పాదులు వారు కూడా ఇవన్నీ రాసినవి ఏంటవి మనీష పంచకం పంచకాలు అని వారు మనకు అందించారు, మనీష పంచకం కానీ కోపిన పంచకం అని ఇట్లా అందించారని కూడా చెప్తుంటారు అన్నమాట। ఈ పంచ సంఖ్య ఒక మనకి తెలియని విషయం ఏంటంటే ఇది 5 గుణాలు, 5 మనకి అమ్మనామాల్లో పంచ తన్మాత్ర సహాయక అని కూడా, సహాయక అంటే బాణాలు అంట, తన్మాత్ర అనే బాణాలు ఎక్కడి నుంచి వచ్చినా తన్మాత్రలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే అమ్మవారి దగ్గర నుంచి వచ్చినాయండి। ఈ తన్మాత్రలు ఏంటి, పంచ భూతాలని మనం పంచేంద్రియాలని అన్నీ జ్ఞానేంద్రియాలని అనుసంధానం చేసి ఎలాంటి పంచ తన్మాత్రలు ఏంటంటే సత్తస్పర్శ రూప రసగంధాదులు, ఇవి మనకి పంచభూతాలు అంటే ఆకాశం నుండి శబ్దం వచ్చింది, అలాగే తర్వాత వాయువు తర్వాత రూపానికి అగ్ని నుంచి రూపం, అలాగే జలం రసేంద్రియము, తర్వాత పృథ్వీ ఇది గంధం, ఇలాగా 5 అనుసంధానం చేసే తన్మాత్రలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే అమ్మ చదవాలని అనిపించి చూస్తుంటే మరి మనం రోజు చదువుతున్నవి, కానీ కొంచెం మన విచారణ బుద్ధి పెట్టి కొంచెం కానీ దాని గురించి ఆలోచిస్తుంటే వెనకాల ఎంత అర్థం ఉందా, వెనకాల ఎంత ఇది ఉందా అని అనిపిస్తుంటుంది అన్నమాట. మన అరుంధతకే చెప్పారు, అమ్మ నామ మొదటి మూడు శ్రీమాత శ్రీమత్ మహారాణిని శ్రీమత్ శివమశ్వరేశ్వరి అని నామాలు మారుతూ రూపు మారుతున్నా కూడా శ్రీ అనేది ఒకటి మారలేదు అని చెప్పారు. ఆ శ్రీ అనేది అన్ని మూడింటికి నామాలకు కూడా అలా ఉండదు, అట్లా అలా మారకుండా ఉన్నది. మాత మహారాణి సింహాసనేశ్వరి ఇలా ఉన్నాడు. అలాగే అమ్మనామాలు చూస్తే చివరిలో కూడా అలాగే ఉంటుంది. శ్రీ చక్రరాజ్య నిలయ, శ్రీమత్ త్రిపుర సుందరి, శ్రీ శివ అని మూడు నామాలు ఉన్నాయి. అక్కడ కూడా ఆ శ్రీ అనే పదం మారలేదు, అంటే ఉండదు ఒకటికి శ్రీ ఉన్నది. శ్రీ చక్రరాజ నిలయ అంటే శ్రీచక్రంలో నిలయ ఆమె నిలయంగా చూసుకుని అక్కడ నివసిస్తుందని, శ్రీచక్రంలో ఉన్నది అమ్మాయినని మనకి తెలుస్తుంది. శ్రీచక్రరాజ నిలయ అనే దాంట్లో రాజా అనే పదం కూడా ఉంది. రాజా అంటే శ్రేష్టమైనదని యోగ్యమైనదని ఒక అర్థం ఉంది, కానీ రాజా అంటే చంద్రుడు అని కూడా ఒక అర్థం ఉంది. పర్యాయ పదంలో రాజా అంటే చంద్రుడు అని కూడా ఉంది. చంద్రుడు దేనికి స్థానం అంటే మనసుకి. కాబట్టి ఇక్కడ రాజయోగం అంటే చంద్రయోగం అని అర్థం వస్తుంది. చంద్రయోగం అంటే మనసు. శ్రీ అనే మంచి మార్గంలో చక్ర అంటే తిరగాడే, రాజా అంటే మనస్సు. ఎవరి మనసు అయితే మంచి మార్గంలో నడుస్తుందో అది నిలయంగా కలిగినది. మా అమ్మ అక్కడ నివాసస్థానం ఏర్పరచుకుంటుంది. అది మనకి శుద్ధ మనసులోనే భగవంతుడు ఉంటాడనే విషయం తెలిసిందే కదా. సో ఇక్కడ మనకి అమ్మ ఎక్కడ నిలయం ఏర్పరచుకున్నదంటే మంచి మార్గంలో తిరగాడే మనస్సు. మంచి మార్గం అంటే మంచి మార్గంలో అంటే మాకు కొన్ని చెప్తుంటారు, వీటి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో ప్రతి దాన్ని కొలవడానికి ఒక యూనిట్ అని చెప్తుంటాం అన్నమాట. ఆ యూనిట్లు దేశం దేశానికి మారుతుంటాయి. ఒక దాన్ని మార్చుకోకుండా ఉండాలంటే మమ్మల్ని చెప్తుంది, ఒక ముందుగా ఒక దాంట్లోకి మార్చేసుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్గా అందరూ ఉపయోగించేది ఏది ఉందో దాంట్లో మార్చుకోవటం అలవాటు చేసుకుంటామని పిల్లలకి నేర్పిస్తుంటాం. అలాగే ఇక్కడ మంచి మార్గం అంటే నువ్వు ఆలోచించద్దు. మంచి మార్గం అంటే ఇంకా ఏంటి మంచి? ఇంకో వాడికి ఏదైనా ధన సహాయం చేస్తే మంచియా, లేకపోతే వాడికి ఇంకొక ఉపకారం చేస్తే మంచియా, ఇవన్నీ ఏమి ఆలోచించద్దు. మంచి అంటే భగవంతుడి వైపు ఉన్న మనసు. నువ్వు భగవంతుడి వైపు ఉన్న మనసు ఉన్నట్లయితే అది మంచి మార్గంలో ఉన్నట్టే అనమాట. సో ముందు గుర్తుగా పెట్టేసుకోవచ్చు అన్న మంచి అంటే ఇక్కడ భగవంతుడి వైపు అని. అంటే ప్రతి భగవంతుడి వైపు ఉండడం అంటే కదా, ప్రతి దానిలో కూడా భగవంతుని పరంగానే చూడండి, ప్రతి విషయంలో కూడా భగవంతుని పరంగానే చూడండి. అలాగే త్రిపుర సుందరి, తర్వాత శ్రీ శివ, శివాయ నమః అంటే అమ్మవారు తన పేరులో కూడా పరివారం తెచ్చిపెట్టుకున్నారన్నమాట. శివ ప్లస్ ఆ శివ, శివుడిని తనలో, అంటే అమ్మకి శివుడికి భేదం లేదని చెప్పడం కోసమా తన తండ్రిని కూడా తెచ్చిపెట్టుకున్నాడు మనకి అమ్మ. అలాగే శివశక్తి ఇంకొక నామం ఉంటుంది, తర్వాత నామం శివశక్తి రూపిణి అయిన రూపిణి అయిన శివశక్తి ఐక రూపిణి. అంటే శివుడు శక్తి రెండు వేరు వేరు కాదు అని. శ్రీ మాతలో అమ్మ తల్లినామం అయితే శివాలో అయ్యవారి పేరు ఉండేటట్టయితే దీంట్లో ఇద్దరు కలిసి ఉన్నట్టుగా శివ శక్తి స్వరూపిణి, ఇద్దరు కలిసి ఉన్నట్టుగా శివశక్తి రూపిణి అని. మళ్ళీ ఇక ఆ తర్వాత నామం శ్రీ లలితాంబస్వామి నామం. ఇది మన తెలుగు వాళ్ళంతా కూడా ధరించదగిన నామం అండి, ఎందుకంటే తెలుగులో లలిత అనే దాన్ని తిరిగేసి కానీ చదువుతుంటే మాత్రం ఆనందం వేస్తుంటే ఆ నామాలన్నీ కూడా ఆలోచించకూడదు అనమాట. అష్టమి చంద్ర విభ్రాజ కలిక స్థల శోభిత. అలిక అంటే నుదురు, చాలా బాగా అష్టమి చంద్రుడు. ఎందుకని అష్టమి చంద్రుడు తీసుకున్నాడు, సప్తమి చంద్రుడు మళ్ళీ లేకపోతే షష్ఠి చంద్రుడు ఎందుకు తీసుకోలేదు? అక్కడ అష్టమి చంద్ర విభ్రాజ అంటే వెలుగుతున్నటువంటి అష్టమి చంద్రుడు. మనకు తెలుసు కృష్ణపక్షము శుక్లపక్షము అని, చంద్రుడు పెరుగుతున్న కొలది వెలుగు పెరుగుతున్న కొలది, అలాగే చంద్రుడు క్షీణిస్తున్న కొలది. అష్టమి రోజు మాత్రం ప్రకాశం ఒకేలాగా ఉంటుంది, రూపం ఒకటి పైకి, అర్ధచంద్రాకారం ఒకటి పైకి ఒకటి కిందకి ఉంటాయి, కానీ కానీ ప్రకాశం మాత్రం ఒకేలాగా ఉంటుంది. అంటే అమ్మ చాలా బాగా ప్రకాశం అష్టమి ఒక అర్ధచంద్రాకారంలో ఉండి ఒకేలాగా ఎప్పుడు నిత్యం ఒకేలాగా ఉండేదన్నమాట. నేనేం చెప్పాలంటే ఈ నామం చదివిన తర్వాత అమ్మ పాలభాగం నేను పరిశీలనకు చూశాను, అలాగే ఉంది. చూడండి ఎవరైనా మరి బాబుజీ పాలభాగం అలాగే ఉంటుంది, కిరీటం ఉంది కాబట్టి మీకు ఆ షేప్ ఏమైనా కనపడుతుందేమో, కానీ లేకపోతే పాలభాగం అలాగే ఉంటుందన్నమాట. నిత్య ప్రకాశం, ఒకే రకమైన ప్రకాశం, మారనటువంటి ప్రకాశంతో ఉన్నదండి. ఇలాగా ప్రతి నామం, ఏ నామం చూసుకున్నా కూడా ఏదో ఒక విచిత్రమైన ఆనందం అనుభూతి కలుగుతూనే ఉందన్నమాట. ఒక బిందువు ఉంటుంది, ఒక బిందువు నుంచి ఈ విశ్వం అంతా ఆవిర్భవించిందని ఇటు మనం చెప్పుకుంటున్నాము. ఇది ఒక అనిత్యమైన బిందువు విశ్వం అంతా అని మనం చెప్పుకుంటున్నాం. అలాగే సైంటిస్టులు కూడా అదే చెప్తున్నాం, ఒక బిందువు నుంచి ఆవిర్భావం జరిగింది, ఒక ఏమంటారు ఎక్స్ప్లోషన్ జరిగి ఎక్స్ప్లోషన్ తోటి ఇదంతా విశ్వం అంతా వచ్చింది అనుకో. ఒక బిందువుని, ఆ బిందువుని పట్టుకుని ఇలా రెండు పక్కలుగా లాగితే రెండు లైన్లు ఏర్పడతాయి, అంటే ద్వైతం, ద్వైతం వస్తుంది అన్నమాట. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ద్వైతం? నేను నాది అనే ఈ ద్వైతం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి కారణం ఎక్కడ? మనసు. నీ మనసే ఈ రెండింటికి కారణం అన్నమాట. నేను నాది దూరం అయినప్పుడు నీవు నీవవుదురా అని మనం పాడుకుంటున్నాం. అంటే నీవు నీవవుదురా అంటే యు బికమ్ వన్ విత్ యూ, దేర్ నథింగ్ టూ, దేర్ నో టూ థింగ్స్ హియర్, ఓన్లీ వన్. నువ్వు అయిపోతావు, నీవు నీవులో కలిసిపోయినప్పుడు నీవే అయిపోతావు, నువ్వు అయిపోతావు అన్నమాట. అంటే అక్కడ నిన్ను నువ్వు ప్రేమించవు, నిన్ను నువ్వు ద్వేషించవు, నీ గురించి నీవు చిన్నపడటం లేకపోతే హుషారుపడటం ఇటువంటివి ఏమీ ఉండవు. నీ గురించి నువ్వు గర్వించవు, నీ గురించి నువ్వు దుఃఖించవు. అక్కడ ఏమి లేదు, ఉన్నదంతా నీవే కాబట్టి నీకు అక్కడ అటువంటి ఏమి ఈ ద్వైతం అనేది ఏమీ లేదు. అప్పుడే నువ్వు నీవు అవుదు అంటారు. దట్స్ యు బికమ్ వన్ విత్ యూ. అదే కదా, ఉన్నది ఒకటే అయినప్పుడు రెండు అనే దానికి రావడానికి లేదు, రెండు అనేది లేనే లేదు అని చెప్తున్నాడు కదా. ఉన్నది ఒకటే అయినప్పుడు ఇక రెండవది కానీ రెండవ వస్తువు కానీ ఏదైనా ఎందుకు వస్తుంది? ఇప్పుడు నాకు రెండవది అంటే అమ్మ చెప్తున్నారు ఎప్పుడు కూడా, రెండవది ఉన్నదంటే దేనివల్లంటే భయం, భయం ఉన్న చోట రెండవది ఉంటుంది అని. దేని గురించి భయం? నా దేహం గురించే భయం, నా పరువు గురించే భయం, నా మానం గురించే భయం, లేకపోతే నా ధనం పోతుందని భయం, దేని గురించి భయం? ఈ రెండవది ఎక్కడి నుంచి వస్తుంది? బాగా గట్టిగా ఆలోచిస్తే మనకు తెలుస్తుంది, మన మనస్సే దీనికి కారణం అని. రెండు అనేది ఉన్నది నేను చాలాసార్లు ఈ స్టేజ్ మీద కూడా చెప్పాను. నీ మనస్సు అనేది నువ్వు మూసుకుంటే, మనస్సు అనేది లేనట్లయితే ఈ ప్రపంచం లేదు. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మనకేం తెలుసు, మనందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం, అమెరికాలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? బట్ ద మూమెంట్ ఐ సైడ్ అమెరికాలో అనగానే కొంతమంది మనకి వెళ్ళిపోవచ్చు, మన మనసు ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట, ఏం జరుగుతుంది ఏంటి అని. ప్రయత్నించటంతో జరుగుతుంది. ఇట్స్ ఆల్ ప్రొజెక్షన్ ఆఫ్ అవర్ మైండ్. మన మైండ్ ప్రొజెక్షన్ చేస్తుందంటే జగత్తుని గురించి, మరి జగత్ అనేది అసలు లేదు అంటానికి పూర్తిగా వీలు లేదు. ఎందుకంటే మన కంటికి కనిపిస్తుంది కాబట్టి, కంటే మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎందుకు మనకి జగత్తు జగత్తులాగా భాషిస్తుందో, ఎందుకు ఈ జగత్తు మనకి లేనిది జగత్తు అంటున్నారు, దాని ఉన్నదిగా ఎట్లా కనిపిస్తుందో, ఇదంతా మనం మన మనస్సు ద్వారానే మనం ఆలోచిస్తున్నాం అన్నమాట. మనస్సును దాటితేనే. ఒకసారి మనం మన ప్రేయర్లు చదువుకుంటుంటాం, అణువున ఇమిడేదవు జగమంతయు వెలిగేదవు, జగమావల జగమంతయు నిండేదవు జగమావల వెలిగేదవు. సో నేను వాకింగ్లో ఉన్నప్పుడు అమ్మని ఒకసారి అడిగానమాట, జగమావల అంటే ఏంటమ్మా అని అడిగాను. నీ మనసు దాటి తక్కువ సమాధానం వచ్చింది. ఏంటి నీ మనసు దాటి? ఓ, ఈ జగానికి కారణం నా మనసు. నా మనస్సు దాటితే ఈ జగం అనేది లేదు. సో జగం అవతల ఇంక ఉండేదంతా వెలుగే. ఆ వెలుగు అంతా అదే మనం ఏదైతే అనుకుంటున్నాం పరమాత్మ స్వరూపం అనేది అనుకుంటున్నాం అనమాట. ఇలాగా నేను నాది అని మనం ఏదైతే అనుకుంటున్నామో దీనికి కారణం మాయా అని కూడా చెప్తారు కదా. మాయా ఎలా ఉంటుందంటే, ఒకసారి ఇప్పుడు దాస్ గారు చెప్పారు, అది మనం ఎండలో నడుస్తున్నాం అనుకోండి, మనకి వెనకాల సూర్య భగవానుడు ఉంటే మనకి ముందు నీడ కనపడుతుంటుంది, ఆ నీడ లాంటిది అనమాట. ఆ నీడ కోసం మీరు పరిగెడుతుంటే మీరు ఎప్పటికీ ఆ నీడను పట్టుకోలేరు, అంతే కదా. మనం పరిగెడుతుంటే మనతో పాటు నీడ కూడా పరిగెడుతుంటుంది, మనం ఎప్పటికీ ఆ నీడను మనం పట్టుకోలేము. అదే మనం వెనుదిరిగామనుకోండి, అంటే సూర్యభగవానుడు ఇప్పుడు అభిముఖంగా ఉన్నామనుకోండి, అప్పుడు ఆ నీడ మన ఎంత వస్తుంది. మనం దాన్ని ఏం చేయక్కర్లేదు, దాన్ని ఏం పట్టుకోవడానికి ప్రయత్నం కూడా చేయక్కర్లేదు, మన ఎంత అది మన అంటే వస్తుంటుంది అన్నమాట. అలాగా మాయ కూడా మన ప్రపంచముఖంగా ఉన్నంతసేపు మనం ఆ దాని మాయలో ఉంటానే ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం భగవానుని వైపు తిరుగుతామో, లేదా సద్గురుదేవుని వైపు తిరుగుతామో, ఇక అప్పుడు మాయ గురించి మనం బాధపడాల్సిన భయం లేదు. దాని మన వెనకే ఉంటుంది, ఉంటే ఉండనివ్వండి, మనకేం కాదు. దాన్ని ఎదురుగా సహస్రకోటి ప్రకాశవంతమైన సూర్య భగవానుడు గురు భగవానుడు కనిపిస్తున్నారు కాబట్టి మనకి ఆ భయం అనేది ఉండదు. ఒక్కొక్కసారి మనకి ఈ సత్సంగ మహత్యం, సత్సంగం గురించి, సత్సంగంలో ఉన్న ఒక దాని యొక్క గొప్పదనం గురించి చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నది ఇదే అన్నమాట. ఏది ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే 4 రోజులు సత్సంగంలో ఉండబట్టి మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే నేను మాట్లాడగలిగేవాడినో కాదో తెలియదు. ఈ 4 రోజులు ఆ శక్తినిచ్చింది, అలా మాట్లాడటానికి నాకు ఏది వెనకాల ఉండి నాకు ప్రోత్సాహం ఇచ్చింది కూడా ఆ గురుశక్తి అనమాట. ఇది సత్సంగ మహత్యం. నేను మొట్టమొదట సత్సంగాలు బాబూజీ గారి ఉపన్యాసాలు వినటం ఉన్నప్పుడు రామాలయం చిన్న ప్రామాలయంలో మొదట్లో వెనకాల కూర్చుంటుండేవాడిని, లాస్ట్లో కూర్చుంటుండేవాడిని. అంటే స్వామి అనుగ్రహ భాషణం చేసిన సమయంలో ఆ సమయానికి వచ్చి చివరిలో కూర్చుంటుండేవాడిని. నెక్స్ట్ ఇయర్ మధ్యలో వచ్చి కూర్చున్నాను, అది నాకు తెలియదు. దాంతో నేను అనుకున్న కూర్చున్నది కాదు, ఆ ఎందుకు అలా వచ్చి కూర్చున్నాను అంటే సత్సంగ మహత్యం. 3వ సంవత్సరం మొదటి రోజులో కూర్చున్నాను, అంటే మొదటి రోజులో పెద్ద వాళ్ళు కూర్చుంటారు అనుకోండి, వాళ్ళ పక్కనే వాళ్ళు వెనకాల కూర్చున్నామన్నమాట. అమ్మ చెప్పేవారు, లలితానంద సరస్వతి వారు చెప్పామంటారు, రాఘవేంద్ర ఎప్పుడైనా సత్సంగంలో కానీ ఎక్కడైనా సరే ముందు వచ్చి కూర్చోవాలి, ముందే కూర్చోవాలి, అలా వెనకాల కూర్చోవటం కాదు అని చెప్పారు నాకు ఒకసారి. అసలు ఎప్పుడైనా ఏ మీటింగ్లో అయినా కాదు, ఇక్కడ కాలేజీలో కానీ ఎక్కడైనా మీటింగ్లో నేను ఎప్పుడు క్లాసుల్లో కూడా ఎప్పుడు ఫస్ట్
అమ్మ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒకసారి ఇప్పుడు చెప్పారు పూజలు ఇవన్నీ కూడా సత్సంగంలో అంశాలే, పూజ అనేది కూడా సత్సంగంలోని అంశం. ఒక మూల అది ఉంది, పూజ ఉంది, మిగతావన్నీ ఉన్నాయి, కానీ సత్సంగం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కదా ఎన్ని రకాలుగా ఉదాహరణలతోనూ వాటితోనూ మనకి ఎన్ని రకాలుగా విశేషాలతో మనకి మంచి విషయాలు వస్తున్నాయో, ఎవరైతే ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారో వారి నోటి ద్వారా మనకి ఎన్నెన్ని విషయాలు తెలుస్తున్నాయో చూడండి. శ్రీ బాబుజీ వారి దివ్య చరిత్ర అది సాయంత్రం పూట మనకు ప్రార్థనలో జరిగే సత్సంగంలో అది చదువుతున్నప్పుడు మనకి తెలిసిన ఎన్ని ఎంత అంటే మనం భక్తులను కూడా గుర్తు చేసుకోవాలన్నమాట. విజయేశ్వరానంద గారి వారు రాసిన విధానం కానీ అక్కడ వారిని ఇది కానీ గురుశక్తి అనుకోండి, గురుశక్తి వలన పదాలు అక్కడ పడతాం కానీ ఇవన్నీ కానీ చదువుతుంటే ఎంత తన్మయత్వంతో వస్తుందన్నమాట. శ్రీ బాబుజీ వారు ఎంత చిన్న చిన్న విషయాల నుండి ఎంత చిన్న విషయాలను, ఉదాహరణకి ఆయన వాకింగ్ చేస్తూ ఒక ఇంటి ముందు వానబడి మురికి గుంట ఏర్పడింది, మురికి గుంటలో పురుగులు మనకి తెలిసిందే కదా దోమలు ఇవన్నీ అవి కొలకొల ఆడుతుంటున్నాయి, అది చూసి నవ్వుకుంటున్నారు చిన్నగా. తర్వాత దాని గురించి చెబుతూ చూసారా ఈ మురికి గుంట, మన మనస్సు అలాంటిదే, మనసులో కూడా ఈ సంకల్పాలు ఇలాంటివన్నీ కూడా అవన్నీ అలా ఆ పురుగుల్లాగా అలా లోపల కొలకొల ఆడుతూ ఉంటూ ఉంటాయి. ఈ మురుక్కుంటని మీరు రాత్రి చూసారా? రాత్రి చీకట్లో కనపడలేదు, ఉదయం సూర్యుడు వచ్చిన తర్వాత సూర్య భగవాను ప్రకాశంలో చూశారు. అలాగే మనసులో లుపలుపలాడే వాటికి మీ అజ్ఞానం అనే చీకటిలో మీరు ఉన్నంతకాలం మీరు చూడలేరు. వారు గురుదేవుడిని దర్శనమై గురుదేవుడు ప్రసాదించిన బోధ అనే ప్రకాశం ద్వారా మాత్రమే మీరు మీలో ఉన్నది అజ్ఞానం అని మీరు చూడగలుగుతారు. ఒక చిన్న మురికి గుంట దగ్గర నుంచి ఎంత ఆధ్యాత్మిక విషయాన్ని శ్రీ బాబాజీ వారు తీసుకెళ్లారు. అలాగే ఇంకొకసారి పైన సత్సంగాలు జరుగుతున్నప్పుడు సత్సంగం అయిపోయే సమయానికి ఒక భక్తురాలు జావ తీసుకొచ్చారు, వేడివేడి జావ. దాని గురించి చెప్తూ బాబాజీ ఇది వారు తీసుకొచ్చిన వాడు తీసుకురాగానే స్వామి ఇది వేడివేడిగా తాగితేనే బాగుంటుంది, జావ తీసుకొచ్చారు మన కోసం, జగన్మాత జావ పంపించింది తీసుకుందాం అని ఆయన ఆయన నివేదన చేసుకొని తెచ్చిన వారి భక్తురాలని అడిగారు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టావు లెక్క పెట్టు అన్నారు. ఆమె లెక్క పెట్టారు, 20 మంది ఉన్నారు బాబు అన్నారు. నిన్ను లెక్క పెట్టుకున్నావా అన్నారు, నన్ను లెక్క పెట్టావా అన్నారు ఫస్ట్. బాబు మిమ్మల్ని కూడా కలుపుకుని 20 మంది బాబు అన్నారు. నిన్ను లెక్క పెట్టుకున్నావా అన్నారు, నాలుగు ఖర్చుకొని మర్చిపోయాను బాబు. మీరంతా పరమానంద శిష్యులైతే నేనేం కావాలి? ఇక చూడండి ఇక్కడ బాబుజీ యొక్క పదాలు ఎలా ఉంటాయి, అంత ఒక విధంగా ఒక పక్కన మనకు అందిస్తూ ఆయన ఎవరో ఆయన అందిస్తూ కూడా ఒక విధంగా ఎలా ఉంటాయి, మామూలుగా మాట్లాడినట్టుగానే ఉంటాయి. మీరందరూ పరమానంద శిష్యులైతే నేనేం కావాలి? వీడెప్పుడు పరమానందుడే అని వారి గురించి వాళ్ళకి కొంచెం అలా అందించి, ఇప్పుడు ఆయన ఎప్పుడు పరమానందంలోనే ఉంటారు కదా, బ్రహ్మానందంలోనే ఉండే ఆయన, బ్రహ్మానంద స్వరూపం ఆయన అని మళ్ళీ కాసేపు ఆగి, మా అమ్మ 26 అని చెప్తుందే, నువ్వు 21 అంటున్నావు, సరిగ్గా చూడు ఆ మెట్ల మీద అక్కడ కూర్చుని ఉంటారు చూడు అన్న. ఆ మెట్ల మీద చూస్తే నిజంగానే 5 ఉన్నారు, బాబు 26 గారు ఉన్నారని సార్ జాబ అందరికీ పంచిపెట్టారు. అప్పుడు జాబ గురించి చెప్తూ ఇది మీరు తీసుకునే ప్రసాదం ఇది ఎటువంటిదో తెలుసా మీకు అని, జా అంటే జాడ్యం అంటే ఒక వ్యాధి, అజ్ఞానం అనే జాడ్యం, వా అంటే వదిలించేది, జావ అంటే అజ్ఞానం అనే వ్యాధిని వదిలించేది. ఎప్పుడు? అది బియ్యపు రవ్వతో చేసిన జావే, కానీ బియ్యపు రవ్వతో చేసిన జావ తీసుకుంటానికి మాత్రం అజ్ఞానం పోతుంది. ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు? ఎందుకంటే అది అనే కాక్యాన్ని ఉద్రించేగా తయారైంది. అంటే ప్రసాదం మహత్యమైన ప్రసాదం గురించి చెప్తూ బాబాజీ చెప్పినది చేయాలి. నిజంగా చెప్పుకోవాలంటే మనకి చాలా చాలా ఉంటాయి అన్నమాట. కొన్ని విషయాలు మన అనుభవంలో కూడా వస్తూ ఉంటాయి. మామూలుగా కాన్స్టిట్యూషన్కి వాడికి మనం మందులు వేసుకుంటుంటాం, కానీ ఎప్పుడు కూడా ఈ దసరాలు ఆరాధనలు ఆ టైంలో మనకు అక్కర్లేదు. ఎందుకంటే మా ప్రసాద మహత్యం అంటే మీకు జీర్ణం అవటం కానీ వెళ్ళి బయటికి వెళ్ళిపోవటం కానీ అన్నీ కూడా అంటే ప్రసాదంత నువ్వు నీ ఆరోగ్యం గురించి నీ దీని గురించి నువ్వు ఏం ఆలోచించవలసిన అవసరం లేనటువంటి మహా ప్రసాదం యొక్క గొప్ప విశేషత. ఇందాక వారు చెప్తూ ఒక విషయం చెప్పారు. ఏంటది, ఓకే, ఆయన చెప్పిన విషయం నాకు గుర్తు రావట్లేదు, బట్ దాంతో సంబంధించిన విషయమే ఒకటి. శ్రీ బాబాజీ వారి దగ్గర కూడా మనకి ఎన్నో అనుభూతులు అవి జరుగుతుంటాయి కదా, వాటిల్లో అన్నమాట. సరంగా గుర్తు రావట్లేదు, అది మళ్ళీ మర్చిపోయింది. ఆయన దగ్గర మనకి ఎన్నో ఎన్నో అనుభూతులు ఉన్నాయి. ఇవి చెప్పుకోవాలనికే ఇది అనుకున్నది ఆ సమయానికి దగ్గర గుర్తు రావట్లేదు. సరే, ఇప్పుడు అని చెప్పు. క్షమించాలి, గుర్తు రావట్లేదు నాకు. జై సద్గురు మహారాజ్కి.